హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అరియ నాగసేన బోధి విరచిత అంశంగా బౌద్ధ ధర్మం వర్సెస్ రామాయణం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, బౌద్ధ ధర్మం వర్సెస్ రామాయణం రచన అరియ నాగసేన బోధి. ఇక వినండి. బౌద్ధ ధర్మ ఉద్ధృతిని తట్టుకోలేక రామాయణం రచించారు. భారతదేశ చరిత్ర అంటే బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన సంఘర్షణే అని చెప్పిన డాక్టర్ అంబేద్కర్ మాటలు రామాయణం యొక్క పూర్వాపరాల గురించి ఇట్టే తెలియజేస్తుంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో మొదలైన బౌద్ధ విప్లవాన్ని తట్టుకోలేని బ్రాహ్మణిజం రామాయణ మహాభారతాలను రచించారు. రామాయణం పూర్తిగా బుద్ధుడికి వ్యతిరేకంగా, అదే కౌంటర్గా వ్రాయబడితే క్రీస్తుపూర్వం 274లో అఖండ భారతాన్ని పాలించిన సామ్రాట్ అశోకునికి వ్యతిరేకంగా, అదే కౌంటర్గా మహాభారతం వ్రాయబడింది. బుద్ధుని గురువు వెస్సామిత్త, మచ్చలేని మహామనిషి గౌతమ బుద్ధుడు. భారతదేశంలో గౌతమ బుద్ధుడు జన్మించటం మన దేశానికి ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సింది. పోయి కొన్ని శక్తులు గౌతముడి గురించి కానీ బౌద్ధం గురించి కానీ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేకుండా చేశారు. బుద్ధుడు గురువు వెస్సామిత్త ఆయన్ను చెప్పకుండా రాముడు యొక్క గురువు విశ్వామిత్రుడి గురించి గొప్పగా చెప్పారు. బుద్ధుడి గురించి తెలియకుండా చేయడానికని రాముడు ఆదర్శంగా మనకు చెప్పారు. గౌతమ బుద్ధుడు చరిత్ర కనుక మనం చదివితే మనకు రామాయణం మీద చాలా అనుమానాలు వస్తాయి. వెస్సామిత్త ఆయన్ని చూసే వాల్మీకి తన రామాయణంలో విశ్వామిత్రుడు పాత్రను సృష్టించారు. గౌతమ బుద్ధుడు యవ్వనంలో ఉండగా రాజ్యపాలనకు అర్హత ఉందో లేదోనని శాఖ్యులు ఒక పరీక్ష పెట్టారు. ఎవరూ ఎక్కుపెట్టలేని పెద్ద విల్లును గౌతముడు ఎక్కుపెట్టి నారిని వింటికి తగిలించాడు. దీనినే వాల్మీకి కాపీ కొట్టి రాముడు చేత ఎక్కుపెట్టించి విల్లును విరిచినట్లు చెప్పారు. ఇక్కడ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యారు. వాల్మీకి మహాశయుడు అది ఏంటి అంటే విల్లును విరిచేస్తే గొప్పతనం ఏముంది, ఆ పెద్ద విల్లుకు నారిని తగిలించాలి కదా, విల్లు పట్టు ఎక్కువైతే విరిగిపోతుంది, తక్కువైతే నారిని తగిలించలేం, కాబట్టే గౌతముడు తగిలించాడు. రాముడి చేత వాల్మీకి విరగ్గొట్టించాడు. ఇక్కడే వాల్మీకి లాజిక్ మరిచాడా అనిపిస్తుంది. బ్రాహ్మణుల ద్వారా వ్రాయబడిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం వీటితో పాటు బ్రాహ్మణులు రాసిన పురాణాలన్నీ కూడా కల్పితాలే. డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ అని ఈ విషయం చెప్పారు. రామాయణం కంటే ముందు బుద్ధుడు ఉన్నాడని, బౌద్ధ వ్యాప్తి ఉద్ధృతిని తట్టుకోలేని బ్రాహ్మణ మతం రాముని పాత్ర సృష్టించి రామాయణాన్ని వ్రాయించి బౌద్ధ దూషణకు పూనుకున్నదని చెప్పడానికి ఈ క్రింది శ్లోకమే. మీరు వినండి. యదాహి చోరస్య తదాహి బుద్ధః తదాగతాం నాస్తికమత్ర విత్తి తస్మద్దీయ సంఖ్యం తమం ప్రజానాం నాస్తికే నాభిముఖో బుద్ధ సాత్. దీని తాత్పర్యం ఏమంటే దొంగను ఎట్లాగా నిరాకరించాలా అట్లాగే బుద్ధుని నిరాకరించాలి, నాస్తికుడు తదాగతుడనితో సమానమని గ్రహించాలి. కనుక ఎవనిని ప్రజలు నాస్తికుడని సందేహిస్తున్నారో వానితో పండితులు పలుకరాదు. ఇది సందర్భం ఎప్పుడంటే అరణ్యవాసం మాని తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం ఏలుకోవలసిందిగా భరతుడు రాముని కోరినప్పుడు భరతుని సమర్థిస్తూ జాబాలి మహర్షి మాట్లాడినప్పుడు రాముడు కుపితుడై జాబాలి చేసిన నాస్తిక బోధనను నిందిస్తూ నాస్తిక మతాన్ని దూషించిన సందర్భం అది. అయోధ్యకాండ 109వ సర్గ 34వ శ్లోకం అదే. వేద పురాణాలు అనే కట్టుకథలు బ్రాహ్మణులే రాసి మనల్ని బానిసలు వలె తయారు చేస్తున్నారు అని పెరియార్ అన్నారు. తమిళనాడులో పెరియార్ ద్రావిడ స్వాభిమాన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని నడిపారు. ఆర్యులు ద్రావిడులను బానిసలుగా చేయడానికి గాను రామాయణం రచించారు అని పెరియార్ రామాయణం కట్టుకథ గుట్టును విప్పి జనాలకు బోధించారు. యథార్థ రామాయణం పేరుతో రామాయణం యొక్క నిజానిజాల గురించి పరిశోధనాత్మక గ్రంథాన్ని రచించారు. ద్రావిడులు నాగజాతి వారే. మిత్రులారా, భారతదేశంలో నాగజాతి శక్తివంతమైన జాతి. ఆర్యులు ఈ నాగజాతి ప్రజలను చెల్లాచెదురుగా చేశారు. వర్ణాల పేరుతో కులాల పేరుతో ముక్కలు ముక్కలుగా చేశారు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఉన్న నాగజాతి వారమంతా ఏకం కావాలి. నాగజాతి రక్షకుడు గౌతమ బుద్ధుడు బాటలో నడుద్దాం. సిద్ధార్థునికి ప్రజలు పెట్టిన పరీక్ష ఏమిటంటే, సిద్ధార్థుడు సూర్యవంశస్థుడు, సిద్ధార్థుని గురువు వెస్సామిత్త. ఒకసారి సిద్ధార్థుడు రాజ్యపాలన చేయుటకు అర్హత ఉంది లేనిది పరీక్షించదలిచి ప్రజలు ఆనాడు ఒక పరీక్ష పెట్టడం జరిగింది. ఆ పరీక్ష ఏమిటి? సిద్ధార్థునికి పరీక్ష ఏమిటనగా, ఆనాటి రాజ్యంలో ఎవరూ మోయలేనంత బరువు ఉన్న పెద్ద విల్లుని, అంటే సుమారు 1000 మంది మోయగలిగిన విల్లు అది. అలాంటి విల్లుని ఎక్కుపెట్టాలి. సిద్ధార్థుడు ఆ పరీక్షకు సిద్ధమేనని తన అంగీకారాన్ని తెలిపాడు. సిద్ధార్థుడు ఎంతో అవలీలగా ఆ విల్లును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టడమే కాదు, నారీని ఆ వింటికి తగిలించాడు. ఇలాంటి పెద్ద సైజులో ఉన్న విల్లుకు నారీని తగిలించాలంటే ఎంతో నైపుణ్యం ఉండి తీరాలి, లేదంటే ఆ విల్లు విరిగిపోవటం ఖాయం. అయితే సిద్ధార్థుడు విల్లును విరగ్గొట్టలేదు. పట్టు ఎక్కువైతే విల్లు విరిగిపోవడం, పట్టు తక్కువైతే నారీని విల్లుకు తగిలించలేం. ఈ కిటుకు సిద్ధార్థునికి బాగా తెలుసు. అందుకే చాలా సునాయాసంగా విల్లును ఎక్కిపెట్టాడు, దానికి నారీని తగిలించగలిగాడు. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన రామాయణం గుర్తుకొస్తుంది కదూ. అవును, రామాయణం రాసిన వాల్మీకి కూడా ఇదే యథార్థ కథను యథాతథంగా కాపీ చేసి అసమగ్రంగా అనుకరణ చేసి రచించాడు. బౌద్ధమత వ్యాప్తికి ఉద్ధృతికి తట్టుకోలేక బ్రాహ్మణ మతం రామాయణం అనే కథను వాల్మీకి చేత రచింపజేశారు. రాముడు విల్లును ఎక్కి విరిచేశాడు. వేటగాళ్ల కథలో అదే, నిజ కథలో సిద్ధార్థుడు అలా విరిచివేయలేదు. ఆ విల్లుకు చాలా తెలివిగా తన నైపుణ్యంతో నారీని తగిలించాడు. ఏదైనా సరే పగలగొట్టడం విరిచివేయటం సులువే. అలా చేస్తే ఏముంది గొప్పతనం? ఒకదాన్ని సృష్టించి చూపు, అప్పుడు కదా నీ గొప్పతనం తెలిసేది. వాల్మీకి అనుకరణ చేసేటప్పుడు ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యాడు. పెద్ద సైజులో ఉన్న విల్లుకు పట్టు ఎక్కువైతే విరిగిపోతుంది, పట్టు తక్కువైతే విల్లుకు నారీని సంధించలేం, అంటే తగిలించలేం. ఈ చిన్న కిటుకు సిద్ధార్థునికి తెలుసు. రామాయణం కథలో రామునికి తెలియలేదు. మహిళలకు ఆదర్శం యశోధర. దేవదహ రాజ్యానికి చెందిన రాజు సుప్పబద్ధ, రాణి పమితల తనయ యశోధర. సుప్పబద్ధనే దండపాణి అని కూడా పిలిచేవారు. సుప్పబద్ధ శాక్యవంశానికి చెందిన రాజు. స్వయంగా సిద్ధార్థ గౌతముని తండ్రి అయిన శుద్ధోదన మహారాజుకు భావమరిది. యశోధర వైశాఖ శుద్ధ పున్నమి రోజున జన్మించింది. సిద్ధార్థుడు వైశాఖ పున్నమి రోజునే యాదృచ్ఛికంగా జన్మించడం విశేషం. యశోధరకు గల పేర్లు రాహులమాత, ఉత్పలవర్ణ, గోస, బుద్ధకచ్చాన, బింబ. సిద్ధార్థుని గుణగణాలు, యుద్ధ విద్యలో ఆరితేరినవాడు కావటంతో యశోధర సిద్ధార్థుని ఇష్టపడి పరిణయమాడింది. యశోధర సిద్ధార్థునికి ఒక తనయుడు కలడు. తన పేరు రాహులుడు. యశోధర సిద్ధార్థుని సంసారం చాలా ఆనందంగా సాగింది. శాక్యులు కొలియులకు మధ్య జరిగిన రోహిణీ నదీ జలాల వివాదంలో సిద్ధార్థుడి యొక్క జోక్యాన్ని శాక్య సంఘం వ్యతిరేకించింది. సిద్ధార్థుణ్ణి ముద్దాయిగా చేసి శాక్య సంఘం 3 రకాలుగా శిక్ష వేసి దాంట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాలి అని చెప్పారు. సిద్ధార్థుడు సంఘ బహిష్కరణ చేయడానికి సిద్ధమయ్యారు. తన వలన తన కుటుంబం ఇబ్బందులు పడరాదని సిద్ధార్థుడు తనపై శిక్ష వేసుకుని పరివ్రాజకునిగా మారి మానవాళి క్షేమం కోసం కృషి చేశారు. ఈ విషయం యశోధరకు, సిద్ధార్థుడు యొక్క తల్లిదండ్రులకు కూడా తెలుసు. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిన నాటి నుండి యశోధర సాధారణ బట్టలు ధరించేది, నేలపైనే పడుకునేది, మట్టి పాత్రలో భోజనం చేసేది. సిద్ధార్థుడు ఎంత త్యాగం చేస్తున్నాడో అంతే త్యాగం యశోధర చేసేది. గౌతమ బుద్ధుడు కపిలవస్తు వచ్చాక యశోధర గొప్పతనాన్ని, వైరాగ్యంతో ఉన్న ఆమెను చూసి సంతోషపడతారు. యశోధర సత్ప్రవర్తన ద్వారా గొప్ప శక్తిని పొందావు, నీ బాధలను నీవే పోగొట్టుకునే సామర్థ్యాన్ని పొందావు, ఇది చాలా విలువైన సంపద, దీనిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో అని గౌతమ బుద్ధుడు యశోధరకు బోధించెను. కొంతకాలానికి యశోధర కూడా గౌతమ బుద్ధుని పినతల్లి గౌతమితో సహా బౌద్ధభిక్షునిగా మారిపోతారు. యశోధర తనయుడు రాహులుడు కూడా బౌద్ధభిక్షు అవుతారు. దాయభాగంగా తన తనయునికి ప్రవజ్య ఇచ్చిన బుద్ధుడు, భగవాన్ బుద్ధుడు ధర్మప్రచారం చేస్తూ రాజగహం, రాజగృహ అక్కడి నుండి కపిలవస్తు నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలోని నిగ్రోధారామం అనే విహారంలో బస చేశారు. ఒకరోజు బుద్ధుడు భిక్ష కోసం భిక్షాటన చేయడానికి భిక్షాపాత్రతో కపిలవస్తు నగర వీధుల్లోకి వస్తాడు. భగవానుడు నేరుగా భిక్షాటన చేస్తూ శుద్ధోదన మహారాజు భవనానికి వెళ్ళారు. బుద్ధుని రాకను గమనించిన బుద్ధుని భార్య యశోధర తన తనయుడు రాహులునితో, చూడు కుమార, నీ తండ్రి భగవాన్ బుద్ధుడు నీ తండ్రి వద్దకు వెళ్ళి నీకు రావలసిన దాయభాగం ఇవ్వమని అడుగు అని అంటుంది. అంతటా రాహులుడు భగవాను దగ్గరికి వెళ్ళి నిలబడగా బుద్ధుడు అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోయారు. రాహులుడు కూడా తండ్రి వెనకే వెళ్తాడు. ఓ తండ్రి, భగవానుడా, నాకు ఇయ్యవలసిన దాయభాగం ఇవ్వండి అని అంటాడు. బుద్ధుడు నిద్రోధారామ విహారం చేరుకుని సారిపుత్రుని పిలిచి, నా తనయుడైన రాహులునికి ఇవ్వవలసిన దాయభాగంగా ప్రవజ్యను ఇవ్వండి అని చెబుతాడు. సారిపుత్రుడు రాహులునికి శ్రామణేరా సమణ అనే దీక్షను ఇచ్చాడు. చరిత్రలో రాహులుడు తొలి శ్రామణేయునిగా నిలిచాడు. శ్రామణేయునిగా మారే సమయానికి రాహులుని వయస్సు 20 సంవత్సరాలు నిన్ననే లేదు. మరి ఇప్పుడు చాలామంది ఆదర్శాలను జనాలకు వేదికలెక్కి బోధిస్తున్న వాళ్ళు, అవార్డుల కోసం, డబ్బుల కోసం టీవీ ఛానల్లో ప్రసంగాలు చేసేవాళ్ళు, పత్రికల్లో రాసేవాళ్ళు తమ పిల్లలకు మాత్రం బాగా డబ్బులు సంపాదించి పెట్టి భూములను, భవనాలను ఇస్తున్నారు. ధర్మాన్ని బోధించటం మర్చిపోతున్నారు. ఇతరులకు మాత్రమే ధర్మాన్ని ఉపదేశిస్తున్నారు. తమ ఇంట్లో వాళ్ళకి మాత్రం కెరీర్లో ఎదగడానికి మార్గాలు సుగమం చేస్తూ కేవలం విలాసవంతమైన జీవితం ఇస్తున్నారు అంటూ అరియ నాగసేన బోధి ఆయన విరచించినటువంటి ఈ అంశం, బౌద్ధ ధర్మం వర్సెస్ రామాయణం అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ, అదేవిధంగా కొడవటి గంటి కుటుంబరావు గారు ఆనందవాణి అనేటువంటి ఒక పత్రిక, అది ఎప్పుడు 1909 పుట్టి 1980 చనిపోయినటువంటి కొడవటి గంటి కుటుంబరావు గారు ఆనందవాణి వారపత్రిక 12 నవంబర్ 1944 సంచికలో రాసిన వ్యాసం నుంచి ఈ అంశాన్ని ఇప్పుడు సరిగ్గా 80 కింద ఆనాటికి సుప్రసిద్ధమైన వారపత్రిక అయినటువంటి ఆనందవాణిలో చర్చకు పెట్టిన అంశంగా, అదే ఆయన రాసింది, ఒక రామాయణంలో దాగిన నిజం పాసిజం అంటూ ఆయన పేర్కొన్నారు ఆ ఆనందవాణిలో. రాముడు అనార్య స్త్రీలను చంపాడు, ముక్కులు చెవులు కోయించాడు, ఇతర జాతుల సహాయం పొంది వాళ్లలో బలవంతులైన వాలిని రావణుణ్ణి చంపాడు, సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి భాతృద్రోహులుగా తయారు చేశాడు, వాళ్ల రాజకీయాల్లో జోక్యం కలిగించుకొని తన ఏజెంట్లకు పట్టం కట్టాడు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న శూద్రుడి గొంతు కోశాడు, దక్షిణ వాసులను రావణుడి భార్య నుండి విడిపించినందుకు పరిహారం కింద రామేశ్వరంలో ఒక ఈశ్వరాలయం వాళ్ల దేవుడికి గుడి కట్టించి తన పేరు ఆ ఈశ్వరుడి పేరుతో జోడించనిచ్చాడు. ఒకప్పుడు ఆ ఈశ్వరుడు అతని విల్లే విరిచి తన శాండోతను రుజువు చేసుకున్నప్పటికీ ఈ అపర పూర్వ హిట్లరు తాలూకు చరిత్రను ఇతరుల ప్రేరణ మీద వాల్మీకి ఒక మహత్తరమైన క్యాంప్ గ్రంథంగా రచించాడు. రాముణ్ణి గురించి సరైన భావం వాల్మీకి లేదనటం చేదస్తం. కేవలం పొరపాటు కాదు, రాముణ్ణి గురించి ఏమనుకున్నది మనం సులభంగానే ఊహించవచ్చు. రామాయణంలో కీర్తించబడిన మహానుభావులు పట్టెడు మందిలోనూ గట్టిగా అరడజను మంది అనార్యులు లేరు. వాళ్ళు వాళ్లలో ఇద్దరు క్విజ్లింగులు, ఒక పల్లెవాడు, ఒక ఊరు పేరు లేని ముసలిదీను, రాముడి వాతబడిన బలవంతులైన అనార్యులు, రాక్షసులు, దుర్మార్గులును అంటూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఆనందవాణిలో ఆనాడు వివరించిన ఇది నేటి అరియనాగసేన బోధి విరచిత అంశానికి జోడించి మీ కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.